ओम भद्रं कर्णे शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः।
నూట యాభై ఎనిమిదవ పేజీ ముప్పై ఆరవ కారిక
అజమ నిద్రమ స్వప్నం అనామకమ రూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచార కథంచన
గౌడపాదాచార్య అద్వైత తురీయ ఆత్మా సత్యం నామరూప ప్రపంచం మిథ్యా అని స్థాపిస్తున్నారు. ఇక్కడ అద్వైత ప్రకరణం అనేటువంటి మూడవ అధ్యాయం ఏడవ మంత్రంలో వచ్చినటువంటి శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే. చతుర్థం మన్యంతే మీన్స్ అంటే ఏమిటి? నాలుగవ పాదమైనటువంటి పాదం కాని పాదం చతుర్థం అంటే నాలుగవ. నాలుగవ అంటే ఏమిటి? తురీయం. ఆ తురీయాన్ని మన్యంతే ఈ విధంగా అంటారు, అనుకుంటారు అంటే చెప్తారు అని అర్థం. చతుర్థం మన్యంతే అని ఏడవ మంత్రంలో అద్వైతం చతుర్థం మన్యంతే. తురీయ ఆత్మ చతుర్థం అంటే తురీయ ఆత్మ అద్వైతం. అద్వైతం అంటే ఏమిటి? ఒక్కటే, అది తప్ప మరేది సత్యం కాదు. మనకు కనిపించేదంతా ద్వైతం ప్రపంచం. ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా సత్యంగా మనకు అనిపిస్తున్నది. మనకు సత్యంగా అనిపించడం అధ్యాసం వల్ల అనిపిస్తున్నది, అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల మనకు అలా అనిపిస్తున్నది. ఎలాగైతే నిద్రలో కలగనేటప్పుడు కల సత్యంగా అనిపిస్తున్నది కదా, కల సత్యం అనిపించడానికి కారణం ఏమిటి? మెలకు ఉన్నవాడు తాను కలకంటున్నాను అనే విషయాన్ని మర్చిపోయినాడు. మెలకువతో ఉన్న వ్యక్తి నిద్రలోకి జారుకోగానే నేనే కల సృష్టించాననే విషయాన్ని మర్చిపోయినాడు. జాగరూకుణ్ణి తాను తాను మర్చిపోయినాడు. అందుకని కలలో కలగనేవాడిగా, కలలో విషయాలుగా తానే అన్ని సృష్టించుకొని తాను సృష్టించానని మర్చిపోయినాడు. అక్కడ ఏ శక్తి పనిచేసింది? వాణ్ణి మర్చిపోయేటట్లు చేయడానికి నిద్రాశక్తి. ఆ కల నిజం కానటువంటి కల నిజంగా భావించడానికి నిద్రాశక్తి కారణం. అదేవిధంగా ఇక్కడ మాయాశక్తి మనల్ని ఇది సత్యంగా అనిపించేటట్లు చేస్తున్నది. అక్కడ నిద్రాశక్తి వల్ల కలొచ్చింది, నిజం కాని కల. ఇక్కడ మాయాశక్తి వల్ల మరొక కల. ఏం కల అంటే ఈ ప్రపంచం అంతా కూడా సత్యం అనిపిస్తున్నది మనకి. కనుక మనలో మరొక స్వప్నంలో ఉన్నాం మనం. ఇది రెండో స్వప్నం, అది ఒక స్వప్నం, ఇది ఒక స్వప్నం అన్నాం. కనుక ఈ యొక్క మాయాశక్తి నుంచి నువ్వు మేలుకోవాలి, ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి మేలుకోవాలి. అక్కడ మేలు కొలిపేదెవరంటే నీ ప్రారంభం మేలు కొలుపుతుంది. అక్కడ నీ ప్రారంభం నిద్ర నుంచి లేపగానే నీకు కలపోతుంది. ఇక్కడ అట్లా ప్రారంభం లేపడానికి ఇక్కడ ఎవరూ లేరు. గురువుగారు మహావాక్యమే మనల్ని నిద్ర నుంచి, అజ్ఞాన నిద్ర నుంచి లేపాలి. గురువుగారు వేదాంత వాక్యం ద్వారా మనలను అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కొల్పితే ఈ వ్యావహారిక ప్రపంచం నేనేదైతే అనుభవిస్తున్నానో చూస్తున్నానో సత్యంగా సత్యం అనుకుంటున్నాను, ఇది సత్యం కాదని తెలుస్తుంది. ఎప్పుడు? అజ్ఞాన నిద్ర నుంచి మేలుకున్నప్పుడు. అజ్ఞాన నిద్ర నుంచి మేలుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు కల వస్తుంది, ఎవరైనా వచ్చి తట్టి లేపుతారు, ఒరే లేవరా, లేనే అంటారు. అందుకని శాస్త్రం కూడా ఉత్తిష్టత లే అంటున్నది, జాగ్రత్త మేలుకో, ప్రాప్య వరాన్ని బోధత, గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క జ్ఞానాన్ని పొందు. ఆయన ఏం చెప్తారు? తత్ త్వం అసి, నువ్వు ఆ పరబ్రహ్మమే అని చెప్తారు. నువ్వు భార్యవి కాదు, భర్తవి కాదు, నిజంగా నువ్వు అనుకున్నటువంటి ఈ యొక్క బాధ్యతలు, నువ్వు చేస్తున్నటువంటివి అన్నీ కూడా నిజం కాదు, అదొక స్వప్నం లాంటిది. నువ్వు ఆ పరమాత్మ తురీయ ఆత్మవే, మేలుకో, నీ నిజస్వరూపానికి మేలుకో అని లేపుతున్నది ఉపనిషత్తు మనల్ని. ఈ మేలుకొలుపు తెలుసుకోకుండా మనం కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే అని చెప్పి ఆయన్ని మేలుకొలుపుతున్నాం, ఆయన నిద్రపోడు. అసలు ఆ నిద్రపోనటువంటి ఆయన్ని మనం మేలుకొలుపుతున్నాం, నిద్రపోయే మనం మేలుకోవడంలా. అజ్ఞానం అనే నిద్రలో ఉన్న మనం మేలుకోకుండా ఆయన నిద్రపోతే పని అవుతుందా? సృష్టికర్త పరమాత్ముడు భగవంతుడు నిద్రపోతే ఏం పని అవుతుందా? మన పిచ్చి పాపం ఆయన నిద్రపోతున్నాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్ధూల. ఆయనే ఉంటున్నాడు, నేను లేచే ఉన్నాను, నువ్వు లేవంటున్నాడు. నువ్వు అజ్ఞానం నుంచి నువ్వు మేలుకో అదే చెప్తున్నారు ఇక్కడ. న ఉపచారః అంటున్నారు. ఈ చూడండి కారికలో ఆ ఆత్మ 7వ మంత్రంలో చెప్పినటువంటి అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు ఇంకొక విధంగా గౌడపాదాచార్య వారు. అజం అస్వప్నం అనిద్రం అని. అజం అంటే జన్మ లేనటువంటిది అన్నాం. ఇక్కడ జన్మ లేదు అన్నప్పుడు ఎట్లా కనెక్ట్ చేశాను కిందటి వారం? జన్మ లేదు అంటే ఆ తురియ ఆత్మకి జన్మ లేదు అన్నాం. అంటే ఏమిటి అర్థం? ఈ శరీరానికి జన్మ ఉన్నది. ఈ శరీరానికి జన్మ ఉన్నప్పుడు స్థూల శరీరాభిమాని విశ్వుడు, విశ్వ అన్నా. ఈ విశ్వం అనేటటువంటి స్థూల శరీరాభిమానం కలిగినటువంటి ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో దీనికి జన్మ ఉంది కదా. ఈ స్థూల శరీరం ఉన్నప్పుడు జన్మ ఉన్నది, విశ్వం అని పిలిచాం దీన్ని. కనుక ఈయన అజం అన్నప్పుడు ఏమైంది? విశ్వము కాదు అని అర్థం. ప్రథమపాదః విశ్వః అని చెప్పాం. అకారః ప్రథమపాదః విశ్వ ఇది ఉచ్యతే. ఇప్పుడు అజం అనడం వల్ల తురియ ఆత్మ విశ్వము కాదు, స్థూల శరీరాభిమాని ఆత్మ నిజం కాదు, అది ప్రతిబింబమే, ఊరికే మిథ్య. వ్యావహారికంగా స్థూల శరీరానికి సంబంధించినటువంటి జన్మ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి ఉన్నది, కానీ తురియ ఆత్మకి లేదు. కనుక ప్రథమపాద అయినటువంటి విశ్వము తురియ ఆత్మకి సంబంధమే లేదు అని అర్థం. అదేవిధంగా అస్వప్నం. అస్వప్నం అంటే స్వప్నం రెండవ పాదం, ద్వితీయ పాద సూక్ష్మ శరీరాభిమాని తైజస. తురియ ఆత్మలో స్వప్నమే లేదు అంటే తైజసుడు కూడా లేడు అని అర్థం. స్వప్నం లేదు అంటే ఏమిటర్థం? తైజసుడైనటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి ఈ యొక్క శరీరం ఆ తురియ ఆత్మ కాదు, అందుకని అస్వప్నం అన్నాం. ఇక్కడేమో స్వప్నం వస్తుంది శరీరానికి, మనస్సుకి. మనస్సు శరీరం ఉన్నప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు కలుస్తుంది. తురియ ఆత్మకి కలుస్తుందా? కాదు. అస్వప్నం అన్నాం. ద్వితీయ పాదం కూడా కాదు, ప్రథమ పాదము కాదు, విశ్వము కాదు, ద్వితీయ పాదమైన తైజసుడు కాదు. తైజసుడికే కదా స్వప్నం వచ్చేది, ప్రథమ పాదమైన విశ్వుడికే కదా జన్మ ఉన్నది. కనుక ఆయనకి జన్మ లేదు, ఆయనకి జన్మ లేదా నాకు జన్మ లేదా? తురియ ఆత్మనైన నాకు జన్మ లేదు, స్వప్నము లేదు, మనస్సు లేదని అర్థం. మనస్సు లేదంటే ఎవరికి? సూక్ష్మ శరీరం ఈ శరీరానికి సంబంధించింది కానీ నాకు సంబంధించింది కాదు. మనస్సు అనేటువంటిది ప్రకృతి, మాయ. ఈ శరీరంలో లభిస్తున్నది అది అంతఃకరణ రూపంలో. నేను ద్వితీయ పాదమైనటువంటి తేజస్సుని కూడా కాదు అని చెప్పాలి. ఆ తురియ ఆత్మ చెప్పేటప్పుడు ఆ తురియ ఆత్మ ఆ తురియ ఆత్మ అంటూ ఉంటే మనకు అట్లాగే చెప్పేసుకుంటూ పోతాం. తురియ ఆత్మనైన నేను అట్లా వేల సార్లు చెప్పంగా చెప్పంగా ఒక రోజుకి నేనైపోతానని. తర్వాత అనిద్రం, మూడవ పాదమైనటువంటి సుషుప్తి స్థాన కారణ శరీర ప్రాజ్ఞ కారణ శరీరాభిమాని సుషుప్త స్థాన ద్వితీయ తృతీయ పాద. ఎవరైనా ప్రాజ్ఞ ఏం చేస్తుంటాడు, నిద్రపోతుంటాడు. సుషుప్త స్థానం అంటే ఏమిటి, నిద్ర. తురియ ఆత్మనైన నాకు నిద్ర లేదు కనుక నా పేరేమిటి, అనిద్రం. నిద్ర లేనటువంటి అందుకని కారణ శరీరంలో ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం అణిగిపోతాయి. కారణ శరీరంలో నేను నిద్రపోతున్నాను అనేటువంటి జ్ఞానం కూడా లేదు, అజ్ఞానంలో ఉన్నాడు పూర్తిగా. మనం నిద్రపోయేటప్పుడు ఏమన్నా తెలుస్తుందా, మనకు తెలియదు కదా, పూర్ణమైన అజ్ఞానంలో ఉన్నాం. ఏమండి నాకేమీ తెలియలేదండి అని కూడా చెప్తాం పైగా లేచి. అందుకని ప్రాజ్ఞ అని పేరు. ఏమీ తెలియలేదు అని అనే విషయాన్ని తెలుసుకున్నవాడెవరు, నేనే తురియ ఆత్మని అప్పుడు తెలుసుకున్నాను. చెప్పడానికి అక్కడ ఇవన్నీ పనిచేయడం లేదు కదా పరికరాలన్నీ. నిద్ర హాయిగా పోయినాను అని చెప్పడానికి నేను చెప్పితే అది నిద్ర కాదు అక్కడ. అందుకని మేలుకు వచ్చిన తర్వాత మెలకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాను, నేను హాయిగా నిద్రపోయినాను, తర్వాత నాకేమీ తెలియలేదు. అది ఎవరికండి తెలిసింది, తురియ ఆత్మ రిజిస్టర్ చేసుకొని అక్కడ మెలకు వచ్చిన తర్వాత ఈ మనస్సు ఇంద్రియాలన్నీ ఉపయోగించుకొని వాగింద్రియం ద్వారా చెప్తున్నది. కనుక నేనే తురియ ఆత్మని తెలుసుకున్నవాణ్ణి. అప్పుడు నేను కూడా నిద్రపోయి ఉంటే అక్కడ తురియ ఆత్మని అక్కడ ఎవరండి తెలుసుకుండేది కదా. తురియ ఆత్మని నేను కూడా నిద్రపోయినాను అనుకోండి, అక్కడ తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి కదా. 8 గంటల రైలు వస్తున్నది, 10 గంటల రైలు వస్తుందని చెప్పడానికి ఆ చెప్పేవాడు రైల్లో ఉంటాడా బయట ఉంటాడా, ప్లాట్ఫామ్ మీద ఉండాలా రైల్లో ఉండాలా. 8 గంటలకు ఒక రైలు వచ్చింది వెళ్ళిపోయింది, 10 గంటలకు ఒక రైలు వచ్చింది వెళ్ళిపోయింది, 11 గంటల రైలు వచ్చింది వెళ్ళిపోయింది అని చెప్పేవాడు రైల్లో ఉన్నాడా ప్లాట్ఫామ్ మీద ఉన్నాడా. అప్ప ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ మెలకుతో ఉన్నాను అని తెలుసుకునేవాడు, వ్యవహారంతా చూసినవాడు, కల కన్నాను అని చెప్పేవాడు, నిద్రపోయినాను హాయిగా అని చెప్పేవాడు ఆ మూడిటికంటే వేరా కాదా. ప్లాట్ఫామ్ మీద ఉన్నా నేను ఇప్పుడు తురియ ఆత్మనైన నేను స్థూల శరీరంలోనూ లేను, సూక్ష్మ శరీరంలోనూ లేను, కారణ శరీరంలోనూ లేకుండా ఆ జాగ్రత్త స్వప్న నిద్ర మూడింటినీ తెలుసుకుంటున్నాను. అందుకే నా పేరు ఏమిటి, అనిద్రం అన్నారు. అర్థమైందా, అజం అస్వప్నం అనిద్రం. అందుకని మెలకుతో ఉన్నప్పుడు నేను తెలుసుకుంటున్నాను ప్రపంచాన్ని, నిద్రకు పోయేటప్పుడు కల వచ్చినప్పుడు కలని తెలుసుకునేవాడు, కలకు తెలియజేసేవాడెవరు, నేనే తురియ ఆత్మని. గాఢ నిద్రలో కూడా ఏమి ఇంద్రియాలు లేవు, సూక్ష్మ శరీరం లేదు, మనస్సు పనిచేయడం లేదు, స్థూల శరీరం అంతకంటే పనిచేయడం లేదు, ఏమీ లేకుండా నాకు అజ్ఞానం ఉన్నదని చెప్పిన పనిచేస్తున్నది అక్కడ, అది లేదు. అది తెలుసుకునేవాడైనటువంటి తురియ ఆత్మని నేనున్నాను. అందుకని నాకు నిద్ర లేకుండా నేను వాడిని చూస్తూ ఉంటా, ముద్దు నిద్రపోతున్నాడు ఏం తెలియకుండా అని చెప్పి తెలుసుకుంటూ ఉన్నాను. తెలుసుకునేవాడిని నేను. ఏమండి ఎట్లా తెలుస్తుందండి నేనే తెలుసుకుంటున్నానని అనే ప్రశ్న వచ్చింది కదా, చెప్పాను కదా. ఏమని మెలకు వచ్చిన తర్వాత నేను హాయిగా నిద్రపోయినాను, నాకేమీ తెలియదు అని తెలుసుకున్నవాడెవరు, అది తెలుసుకున్నవాడు నేను అన్నప్పుడు మామూలుగా ఇంతకుముందే నేను చెప్తా అహంకారం అని చెప్పేవాళ్ళం. అహంకారం తెలుసుకుంటే అక్కడ అహంకారం సూక్ష్మ శరీరం పనిచేస్తుంటే అది నిద్ర అవుతుందా చెప్పండి మీరే. ఈ ప్రశ్న నేను ఎప్పుడు అడగలే మిమ్మల్ని, ఇప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు లేవగానే ఏమండి నాకేం తెలియలేదండి అన్నాడు. మామూలు వాళ్ళైతే అందరూ అదే చెప్తారు, అంటే నా అహంకార దృష్ట్యా శరీరం మనసు దృష్ట్యా చెప్తున్నాను నాకేం తెలియలేదని. అక్కడ అహంకారం గనక తెలుసుకొని ఉంటే, ఆ నిద్రలో నేనేమి తెలుసుకోలేదు నాకేం తెలియదు అని చెప్పి అహంకారం గనక తెలుసుకొని ఉంటే, అహంకారం పనిచేస్తూ ఉంటే అది నిద్ర అవుతుందా? మనసు పనిచేస్తూ ఉంటే అది నిద్ర అవుతుందా? కనుక ఆయన అహంకారం తెలుసుకోలేదు, మరి ఎవరు తెలుసుకున్నది? తురియ ఆత్మనైన నేనే తెలుసుకొని ఉండాలి. ఈ విషయం ఎక్కడ తెలుస్తుంది? ఉపనిషత్తు చదివితే తెలుస్తుంది. చూసారా, మామూలుగా అందరు అంటారు నాకేం తెలియలేదండి అంటాడు. ఎవర్రా నేను చెప్పు, నాకు తెలియలేదన్నావు కదా, ఎవరు ఆ నేను? నేనేనండి. ఆ చెప్పే వ్యక్తి మనస్సుని శరీరాన్ని తీసుకుంటాడు. చూసారా, ఈ శరీరం తానుగా చెప్పుకుంటాడు, మనస్సును తానుగా చెప్పుకుంటూ నాకేం తెలియలేదన్నాడు. నిజం అది కాదు. యాక్చువల్గా ఆ మనస్సుకి తెలుసుంటే అది నిద్ర అవుతుందా? మనసు పనిచేస్తూ ఉంటే నిద్ర కాదు కదా, నిద్రలో మనసు పనిచేయడం లేదు కదా. అంటే మనసు కంటే వేరైన వాడు తెలుసుకుంటున్నాడు అక్కడ. వాళ్ళకి శాస్త్రం చదవకపోవడం వల్ల వాళ్ళేమనుకుంటున్నారు, మనసు నేనే తెలుసుకుంటున్నాను, అహంకారం తెలుసుకుంది అనుకుంటున్నాడు. లాజిక్ తెలియలే వాడికి. చూసారా, ప్రశ్న వేస్తే ఎక్కడికి వెళ్తాడు? ఈ ప్రశ్న వేస్తే అరే లాజిక్ ఏమిటి, నీ మనస్సు ద్వారా నువ్వు తెలుసుకున్నానన్నావు, మనస్సు కనుక పనిచేస్తూ ఉంటే అది నిద్ర అవుతుందా? అంటే మనస్సు కంటే వేరైన వాడు ఎవరో తెలుసుకొని ఉండాలి. శాస్త్రం చెప్తుంది ఆ తెలుసుకున్న వాడే తురియ ఆత్మ అంటున్నది. మామూలు వాళ్ళకి తురియ ఆత్మ అర్థం కాదు. తురియ ఆత్మ అదేమిటి అన్నాడు. తానే తురియ ఆత్మ, తెలుసుకున్నది తానే. కానీ ఆ తెలుసుకున్నవాడు తురియ ఆత్మ అని తనకు తెలియక అహంకారమే తాను అనుకోవడం వల్ల నాకేం తెలియలేదని చెప్తున్నాడు. చెప్పడం అందరూ సమానంగానే చెప్తారు, మనందరం కూడా చెప్పుకుంటాం. వేదాంతానికి రాకముందు కూడా మీరందరూ చెప్పారా లేదా? అవును, రాత్రి మొద్దు నిద్రపోయినానండి, ఏమీ తెలియలేదన్నాడు. అప్పుడు ఎవరు అడగల ప్రశ్న మిమ్మల్ని. ఇప్పుడు మొద్దు నిద్రపోయేటప్పుడు ఆ మొద్దు నిద్రపోయినానని రిజిస్టర్ చేసుకున్నవాడు ఎవరు? అది శాస్త్రానికి వస్తే గానీ తెలియదు. చూసారా, అదే తురియ ఆత్మ అని ఎవరు చెప్పారు? అనిద్రం అని చెప్పి ప్రాజ్ఞ తృతీయ పాద ఆత్మ కాదు, చతుర్థం అద్వైతం, అందుకని అనిద్రం అన్నారు. చూసారా, అదే ఇక్కడ అనిద్రం అన్నారు. అంటే నిద్రలో పోకుండా నిద్రని తెలుసుకునేవాడు. తురియ ఆత్మ కూడా నిద్రపోతుంది అని చెప్పి అనుకోవాకండి, నిద్రను తెలుసుకునేవాడు నిద్ర పోనివాడు అని అర్థం. ఆ నిద్ర అంటే నిద్ర లేదా ఆయనకి, అంటే పాపం టైర్నెస్ ఉండదా, నిద్ర పోకపోతే అని. అట్లయే ఉండదు. అనిద్రం అనామకం, నామము లేదు, పేరు లేదు, ఊరు లేదని చెప్పారుగా పోయిన వారి. ఏ పేరు లేదు, ఇప్పుడు విశ్వము కాదు నేను, విశ్వ కాదు, తేజస్సుని కాదు, ప్రాజ్ఞ కాదు, ఇంకా నా పేరేమిటి? ఇప్పుడు ఏం పేరుంది నాకు చెప్పండి. అనామకం, నామం అంటే పేరు, అనామకం అంటే పేరు లేని వాణ్ణి. ఈ శరీరం మనసు వీటికే పేరుంది, కానీ నిజంగా నాకు పేరు లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని భార్య అంటారు, భర్త దృష్టిలో చూస్తే భార్య, పిల్లవాడు రాగానే అమ్మ అంటాడు. ఓకే, ఆ అమ్మాయి నాన్న రాగానే మా అమ్మాయి అంటాడు, కూతురు అంటాడు. కోడలు రాగానే మా అత్తగారు అంటుంది. ఇవి ఒకే ఒక వ్యక్తిని. అదే మనవడు పుట్టంగానే మా అమ్మమ్మ అంటాడు. ఇప్పుడు ఈవిడ అమ్మమ్మ, భార్య, భర్త, తల్లి, కోడళ్ళ, ఎవరు ఈవిడ అత్తగార, ఎవరు ఈవిడ? వాళ్ళ దృష్టితో చూస్తే గానీ ఈమెకి ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి, కానీ నిజంగా ఆవిడ ఏది కాదు. ఆమె అమ్మ కాదు, భార్య కాదు, అత్తగారు కాదు, అమ్మమ్మ కాదు, కూతురు కాదు. వాళ్ళ దృష్టితో చూస్తే కదా ఈవిడ అన్నీ అయింది, లేకపోతే ఈవిడేమిటి? ఏమీ లేదు, ఒక స్త్రీ అంతే. ఆవిడేమిటి పేరుంది చెప్పండి. ఇప్పుడు మీరేమిటి, నేను ఉన్నంతసేపు మీరు శిష్యులు, ఇప్పుడు నేను లేను అనుకోండి, శిష్యత్వం ఉంటుందా మీకు? ఫ్రమ్ గురు స్టాండ్ పాయింట్ శిష్య. ఇప్పుడు నా గురు డమ్ము కూడా, గురు డమ్ గురు అనేటువంటిది ఎప్పుడు? మీరున్నప్పుడే, లేకపోతే నేను ఎట్టలేదా? నేను గురువు 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 అని చెప్పుకుంటానా ఏమిటి? శిష్యుడి స్టాండ్ పాయింట్లో నేను గురువుని, గురువు స్టాండ్ పాయింట్లో మీరు శిష్యుడు, మీ అబ్బాయి స్టాండ్ పాయింట్లో మీరు తల్లి, కోడలు స్టాండ్ పాయింట్లో అత్తగారు, తండ్రి స్టాండ్ పాయింట్లో కూతురు. అసలు మీ అవన్నీ మీ రోల్సా? నిజంగా కాదు కదా, మీరు ఏమీ కాదు. అసలు అవన్నీ మీవి కావు. వాళ్ళందరూ ఉండడం వల్ల వచ్చినాయి. మీరు స్త్రీ ఆర్ పురుషుడు, ఇంతేగాని మనకి ఏమీ లేవు. అదేవిధంగా ఈ యొక్క విశ్వ, తేజస, ప్రాజ్ఞ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పేర్లన్నీ కూడా తురియ ఆత్మవి కాదు. వ్యావహారికంగా పనిచేసేటప్పుడు విశ్వ అని పేరు వచ్చింది శరీరానికి, కలకనేటప్పుడు కలలో ఇంటరాక్షన్ ఉండడం వల్ల తేజస అనే పేరు వచ్చింది సూక్ష్మ శరీరానికి, నిద్రపోయేటప్పుడు ప్రాజ్ఞ అనే పేరు పెట్టారు కారణ శరీరానికి. ఈ మూడు శరీరాలు నేను కాదు కనుక నాకు విశ్వం అనే పేరు లేదు, తేజస్సుడు అనే పేరు లేదు, ప్రాజ్ఞుడనే పేరు లేదు. మరి నేనెవరిని అంటే అనామకం, అనామకం. చూశారా? అది తర్వాత అరూపకం, నాకు నిజంగా రూపము లేదు, రూపము ఈ శరీరానికి రూపం, నాకు రూపము లేదు. నీటికి ఏ రూపం ఉంది? నీళ్ళకి ఏ రూపం ఉందండి? ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం నీరుకి వస్తుంది. అగ్నికి ఏం రూపం ఉంది? అగ్ని ఏది దహిస్తూ ఉంటే ఆ రూపాన్ని పొందుతుంది, అవునా? అదేవిధంగా ఆత్మ అయినటువంటి తురియ ఆత్మ, దానికి రూపం ఏమిటంటే ఏ ఆకారంలో ఉంటే అదే దాని రూపం. అది అరూపం, తురియ ఆత్మనైన నేను అరూపం. మనిషి శరీరంలో ఉంటే మనిషి ఆకారంలో కనపడతాను, ఏనుగు శరీరంలో ఉంటే ఏనుగు ఆకారంలో కనపడతాను, చీమ శరీరంలో ఉంటే చీమ ఆకారంలో కనపడతాను. ఆ ఆకారాలన్నీ వాటి వాటికి సంబంధించినవి కానీ నాకు సంబంధించింది కాదు. నాకు రూపం లేదు, అగ్నికే రూపం లేదు, నీటికే రూపం లేదు, ఆకాశానికి రూపం లేదు, గాలికి రూపం లేదు, నాకు కూడా ఆత్మనైన నాకు రూపమే లేదు. వాటన్నిటికి కారణమైన నేను తురియ ఆత్మని, నాకెట్లా ఉంటుంది రూపం? కనుక అరూపకం, రూపము లేదు. తర్వాత ఇంతవరకు పోయిన వారం చూశాం సకృద్విభాతం, ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది, అన్ని తెలుసుకుంటూ ఉంటుంది, సదా ప్రకాశ. సకృత్ అంటే ఎల్లప్పుడూ, అన్ని వేళలా అని అర్థం. జాగ్రత్తలో మెలకుతో ఉన్నవాడికి కలగనేవాడికి తెలియదు, కలలో ఉన్నవాడికి మెలకు ఉన్నవాడు తెలియదు, నిద్రపోయేవాడికి మెలకు ఉన్నవాడు కలగనేవాడు తెలియదు, కలగనేవాడికి మెలకు ఉన్నవాడు నిద్రపోయేవాడు తెలియదు. ఒకడుంటే ఇంకోడు ఉండడు, వేకర్ ఉంటే డ్రీమర్ ఉన్నాడు, డ్రీమర్ ఉంటే స్లీపర్ ఉండడు, స్లీపర్ ఉంటే డ్రీమర్ వేకర్ ఉండదు. చూసారా? వేకర్ అంటే విశ్వ, డ్రీమర్ అంటే తేజస, స్లీపర్ అంటే ప్రాజ్ఞ. ఈ ముగ్గురు కలుసుకుంటారా ఎప్పుడన్నా? షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా? హలో హౌ ఆర్ యూ అని అనగలరా? ఎందుకనంటే మెలకుతో ఉన్నవాడే కలగనేవాడు, కలగనేవాడే నిద్రపోయేవాడు, నిద్రపోయేవాడే మళ్ళీ మేలుకునేవాడు, కనుక వేరు వేరు కాదు వాడు. కానీ మెలకుతో ఉన్నవాడిని కలగనేవాడు తెలుసుకోలేడు, కలగనేవాడిని నిద్రపోయేవాడు తెలుసుకోలేడు, నిద్రపోయేవాడిని కలగనేవాడు తెలుసుకోలేడు, నిద్రపోయేవాడిని మేలుకున్నవాడు తెలుసుకోలేడు అంటే ఏమిటి అర్థం? ఈ ముగ్గురిని తెలుసుకునేవాడు ఎవరు? తురియ ఆత్మ అని. కనుక ఇప్పుడు నేను మెలకుతో ఉన్నవాడినే, కలగనేవాడినే, నిద్రపోయేవాడినే. నేను నిద్రపోతున్నానండి అంటారు, నేను కలగంటున్నానండి అంటారు. ఏ మెరుకుతో ఉన్నావా? అవునండి మెరుకుతోనే ఉన్నానన్నాడు. అంటే ఈ మెరుకుతో ఉన్నవాడు, కలగనేవాడు, నిద్రపోయేవాడు నేను కాదు. శరీరం నిద్రపోతున్నది, శరీరం వ్యవహారం చేస్తోంది, మనసు కలకంటోంది. ఈ మూడింటిని తెలుసుకునేవాడు నేను. మెలకుతో ఉన్నాను అని తెలుసుకుంటున్నాను, కలగంటున్నాను అని చెప్పి కలలో నేను తెలుసుకుంటున్నాను, నిద్రలో కలలేదు మెలకువ లేదని చెప్పి కలలో నిద్రలో తెలుసుకుంటున్నాను. కనుక ఎల్లప్పుడూ నేను అన్నీ తెలుసుకునేవాణ్ణి, నా వలననే అన్నీ తెలుస్తున్నాయి, కనుక నేను సకృత్ విభాతం. సకృత్ విభాతం ఎలా తెలుస్తున్నాను నన్ను? నేను ఎల్లప్పుడూ నేను, నేను, నేను అని తెలుస్తున్నాను. అహం అహం ఇతి హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం అహమహమితి. నేను నేను నేనుగా తెలుస్తున్నాను. నేను ఎప్పుడు నేనే మెలకుతో ఉన్నప్పుడు నేనున్నాను, నిద్రపోయేటప్పుడు ఉన్నాను, కలగనేటప్పుడు ఉన్నాను. కానీ కలగనేవాడు మెలకులో లేడు, మెలకులో ఉన్నవాడు కలలో లేడు. కాబట్టి మీరు కలగనేటప్పుడు కలగనేటప్పుడు మీరు భార్య ఫలానాయన ఫలాని వారి యొక్క భార్య అని మీకు జ్ఞాపకం ఉందా? లేదు కదా. నేను భర్త ఫలాన ఆవిడకి అని గురు జ్ఞాపకం ఉందా? అంటే మెలకులో ఉన్నవాడి స్టేటస్ లేనేలేదు అక్కడ. చూసారా, ఈ మెలకువతో నేను భార్య అని అనుకుంటున్నానే వాడక్కడ లేడు, భర్త అనే వ్యక్తి లేడు, భార్య అనే వ్యక్తి లేడు. కానీ నేను ఉన్నాను, నేను ఉన్నాను, భార్య లేదు అక్కడ, భర్త లేడు. నిద్రలో కలలో ఈ భార్యత్వం ఈ భర్తృత్వం రెండు లేవండి, నేనున్నానా లేనా. కనుక వచ్చే పోయేవాడు సత్యమా, ఎప్పుడు ఉండేవాడు సత్యమా? ఎప్పుడు ఉండేవాడు సత్యం. ఇంటి ఓనర్ సత్యమా? పనివాడు వచ్చి పోతూ ఉంటాడు, డ్రైవర్ వచ్చి పోతుంటాడు, వాళ్ళు సత్యమా? ఇంటి ఓనర్ సత్యం అండి, ఇంట్లో ఉండేవాడు. తురియ ఆత్మ సత్యం. మెలకు రావడం పోవడం సత్యం కాదు, నిద్ర కలగంట రావడం సత్యం కాదు, నిద్రపోవడం మెలకు రావడం సత్యము కాదు. ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి. అందుకని నేనుగా నేను ఎప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అర్థమైందా? అందుకని మీరున్నారని మీకు సందేహం వస్తుందా ఎప్పుడైనా? గుర్తు చేయాలా? ఏమి, నేనున్నానా చెప్పు కొంచెం, ఉన్నానా లేనా అనే సందేహం వస్తుందా మీకు ఎప్పుడైనా? రాదు కదా. నేను ఉన్నానా లేనా అనే సందేహమే రాదు ఎన్నటికీ కూడా. అర్థమైందా? సకృత్ విభాతం సర్వజ్ఞం. తర్వాత పదం సర్వజ్ఞం. సర్వజ్ఞం అనే దానికి శంకరాచార్యుల వారు చక్కగా చెప్తారు. సర్వ సర్వాత్మకం, జ్ఞం అంటే చైతన్యం, చైతన్యం అని అర్థం. సర్వజ్ఞం అంటే చైతన్యం. ఈ యొక్క పుష్పం ఉంది చూడండి, ఇప్పుడు ఇది తనను తాను తెలుసుకోలేదు, మరొక దాన్ని తెలియజేయదు. ఏంటి, నేనున్నాను చెప్పలేదు, నా పక్కనే జాజి మరపు కూడా ఉందని చెప్తుందా? తనకు తను తెలుసుకోలేదు, తన పక్కన ఇంకొక పుష్పం ఉంది అని తెలుసుకోలేదు. ఈ కుండ కుండనని తెలుసుకోలేదు, ఈ కుండ చేతిలో స్వామి చేతిలో ఉన్నానని తెలుసుకోలేదు, కుండకి ఇది చెయ్యని తెలియదు, చెయ్యికి కుండని తెలియదు. కానీ కుండని తెలుసుకునేవాడు, పుష్పాన్ని తెలుసుకునేవాడు, చెయ్యిని తెలుసుకునేవాడు ఎవరండి? నేను. ఇప్పుడు సర్వజ్ఞులా కాదా మీరు? అన్నీ తెలుసుకునేవాడు, అన్నీ తెలియదని తెలుసుకునేవాడు కూడా. తెలుసని తెలుసుకునేవాడిని నేనే, తెలియదని తెలుసుకునేవాడిని నేనే. తెలుసుకునేవాడిని సర్వజ్ఞం కదా. సర్వ అంటే అఖిలం, సర్వాత్మకం, అన్నింటిలో చైతన్య రూపంగా ఉండి తెలుసుకుంటున్నవాణ్ణి. కనుక ఇప్పుడు ఈశ్వరుడు పరమాత్ముడు మనం అంటుంటాం కదా, వైకుంఠ ఏకాదశి వస్తుంది, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన సత్యమా? తెలుసుకోబడేదంతా కూడా మిథ్యా అన్న. ఈశ్వర మిథ్యా దృశ్యత్వాత్ ఘటవత్ అన్నాం. ఏదైతే నాతో తెలుసుకోబడుతున్నదో చూడబడుతున్నదో అదంతా కూడా మిథ్యా, నామరూపం మిథ్యా. ఈశ్వరుడిలో ఉన్న ఆత్మ సత్యం, ఆ నామరూపం నువ్వు చూస్తున్నావే. రామరూపం రామ పేరు, కృష్ణరూపం కృష్ణ పేరు, అవి మిథ్యా. కంటికి కనపడేదంతా మిథ్య, ఎందుకంటే దృశ్యం. కనుక ఆయన ఆత్మస్వరూపంగా సత్యమే కానీ నామరూపంగా సత్యం కాదు. కనుక ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపం, ఇప్పుడు నేను ఎవరికి పూజ చెయ్యాలి? నామరూపమా మిథ్య? షోడశోపచార పూజ ఎవరికి? న కథంచన ఉపచార, ఎట్టి పరిస్థితుల్లో ఉపచారం అనేదే లేదు. అందుకని శంకరాచార్యుల వారు పరాపూజ అని వ్రాశారు. పరాపూజ అంటే ఏమిటి? అసలు తురీయ ఆత్మధ్యానం అనేది ఉండదు. ఆత్మధ్యానం ఇవనేదే చాలా అవి సరియైన పదాలు కాదు. ఏం చేస్తున్నావురా అంటే ఆత్మధ్యానం చేస్తున్నానన్నాడు. పుష్పం మీద ధ్యానం చేస్తున్నానని చెప్పనొచ్చు, రాముని వారి మీద ధ్యానం చేస్తున్నాను అనొచ్చు, కృష్ణుని మీద ధ్యానం చేస్తున్నాను అనొచ్చు. తురియ ఆత్మనైన నా మీద నేనెందుకు ధ్యానం చేయడం?
వైద్యం, ఎందుకు ధ్యానం చేయడం? నా మీద నాకు ధ్యానం చేయవలసిన అవసరం లేదు అసలు. అందుకని తురియ ధ్యానం అనేది లేదు, ఆత్మధ్యానం అనేది ఇవన్నీ సరి అయిన మాటలు కాదు అవి. కనుక ఇప్పుడు ఎవరికి ఉపచారం చేయాలి? నేను సర్వం ఆత్మమయం, ఆ పరమాత్మ ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపం. ఇప్పుడు ఈశ్వరుడు వేరుగా ఉన్నాడా నాకంటే? ఆత్మస్వరూపం అయినప్పుడు ఆయన నేను ఒకటే కదా. అయినప్పుడు ఆ ఉపచారం అనేది ఎవరికి చేయాలి? ఇప్పుడు అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఈ నీళ్లు ఇస్తున్నాను నీకు చేతులు కడుక్కోవడానికి. చేతులే లేకపోతే నువ్వు కల్పించిన చేతులు అవి. ఇప్పుడు వినాయకుణ్ణి పెట్టి హరిద్రా కుంకుమం విఘ్నేశం ఆవాహయామి, నువ్వు వినాయకుణ్ణి ఆహ్వానం చేసావు అక్కడ. చేసి ఏం చేస్తున్నావు? పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి. అది వినాయకుడా? నువ్వు ఆవాహనం చేశావు, నువ్వు ఊహించుకున్నావు అక్కడ దేవుణ్ణి, ఆ వస్తువు మీద ఊహించుకున్నావు. ఇప్పుడు మీ అమ్మగారి ఫోటోనో మీ తాతగారి ఫోటోనో ఇంట్లో ఉన్నాయి అనుకోండి, ఆ ఫోటో నిజంగా వాళ్ళు ఉన్నారు అందులో, కానీ వాళ్ళుగా భావిస్తాం. భావించినంత మాత్రాన మా అమ్మ అక్కడ ఉంది, ఈ ఫోటో సత్యం అంటావా అనం కదా. కానీ వారి యొక్క ప్రతిరూపం అవ్వడం వల్ల మనం గౌరవిస్తాం. వాళ్ళు కాదు కదా అని చెప్పి మనం దాన్ని కించపరచం, అవమానించం. అర్థమైందా? మా అమ్మ ఈ ఫోటో కాదు, మా అమ్మ ప్రతిరూపం ఇది, అవునా కాదా? అది సత్యమా కాదా? సత్యం కాదు, అది ప్రతిరూపం. భావన నీ భావనే, కానీ అది ఫోటో సత్యమా? ఒక స్టాట్యూ చేసి పెట్టాం అనుకోండి, అది సత్యమా? కాదు కదా. గుళ్ళో స్టాట్యూ కూడా అంతే, నీ భావన. అక్కడ పరమాత్మ ఆత్మస్వరూపాన్ని కంటితో చూడలేకపోవడం వల్ల ఆయన్ని నేను ఈ యొక్క రూపంలో కొలుస్తున్నాను, అందుకే ధ్యానం చేస్తాను. ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపం, నే నా ఆత్మస్వరూపం ఒకటే అయినప్పుడు ఇది మిథ్య కదా. ఈ నామరూపం, నీ నామరూపం సత్యమా మిథ్య? నీ నామరూపం మిథ్య అయితే ఆయన నామరూపం, ఏ నామరూపమైనా మిథ్యే కదా. ఏమండి ఈ శరీరం సత్యమా కాదా అంటే ఊరికి నా కోసం చెప్పకండి. ఓకే, శరీరం కుండ సత్యమా? ఇది మాత్రం తెలుసండి, కుండ సత్యం కాదు, కుండ సత్యం కాదు కదా, కుండ సత్యం కాదు. ఎందుకని అంటే అది కుండనే వస్తువు లేదు అక్కడ అసలు. ఇప్పుడు నేను ఫలానా అన్నావు, ఫలా అన్నప్పుడు ఆ పేరున్న వ్యక్తి ఎక్కడున్నాడు? కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు కలిపి లోపలంతా ఏముంది? రక్తం, రక్తనాళాలు, జీర్ణకోశం, కిడ్నీలు, లివరు, ఇవన్నీ కలిపితే నువ్వా? ఏది నువ్వు మరి? ఈ శరీరం నువ్వు కాదు అసలు. ఆ శరీరాన్ని తెలుసుకుంటున్న వాడివైన ఆత్మ నువ్వు. కనుక ఆ పరమాత్మ రూపం ఉంది చూసారా, కళ్ళు కాళ్ళు చేతులు, ఆ రూపం కూడా నిజం కాదు. మనకు మనసు ఎదగడం కోసం అది పెట్టారు. ఇది తెలిసిన తర్వాత నేను తురియ ఆత్మనని, ఆ పరమాత్మ తురియ ఆత్మను తెలిసిన తర్వాత రెండు ఆత్మల ఒకటే ఆత్మ. కనుక ఉపచారం చెయ్యాలా? ఇప్పుడు ఏం ఉపచారం చేస్తావు? ఆయన అంటారు శంకరాచార్యులు, ఉపచారం ఇలా విధంగా చేస్తాను. అర్ఘ్యం సమర్పించలేను, పాద్యం సమర్పించలేను, నైవేద్యం సమర్పించలేను. ఇది ఈ రకంగా ఉపచారం చేయాలట. నిజంగా ఆత్మకి ఉపచారం అంటే ఏమిటి? నువ్వు అంతటా వ్యాపించినటువంటి వాడికి నీకు చేతులు కడుక్కోవడానికి నేను నీళ్ళు ఇవ్వడం ఏమిటి? అందరు తినడానికి ఆహారం ఇచ్చేవాడి నీకు నేను ఆహారం పెట్టడం ఏమిటి? నేను ఇన్సల్ట్ చేయటమే కదా. అందరికీ ఆహారానికి కారణమైనటువంటి ఈ యొక్క జగత్తుకి ఆధారమైనటువంటి నీకు ఈ కొంచెం స్థానంలో కల్పించి నీళ్ళిచ్చి కాళ్ళకి కడుక్కోవడానికి, నీళ్లు తాగడానికి, నైవేద్యం కొంచెం కలకండ పెట్టి ఆయనకి, ఆయన నీ కలకండ తినడానికే కూర్చున్నాడు అక్కడ. జగత్తు మొత్తానికి ఆధారమైనటువంటి ఆ దేవుడికి ఏం ఆయన ఆత్మస్వరూపంగా ఈ జగత్తు మొత్తాన్ని నిలుపుతున్నాడు, ఆయనకి ఏ ఉపచారం చేస్తావు? నువ్వు చేసిన ఉపచారమా అపచారమా ఇప్పుడు చెప్పండి. అనంతాయన మహా, ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు? పుష్పం తీసుకెళ్ళి అనంతాయన మహా అంతటా ఉన్నావు అని చెప్పి ఇట్లా వెయ్యాలి కదా పుష్పం, ఇక్కడ వేస్తావేంటి? ఇది ఉపచారం అవుతుందా? ఇది అపచారం కదా. ఇంత చిన్న గిన్నెలో పాలు తీసుకొచ్చి నైవేద్యం సమర్పయామి. అపచారం చేస్తున్నాం మనం, ఉపచారం కాదు. నిజంగా ఉపచారం అంటే తెలుసా, నేను నీకు ఈ నైవేద్యాన్ని సమర్పించలేను, ఇది నా ఉపచారం, ఇది ఉపచారం. ఉపచారం అనేది నిజంగా షోడశోపచారం అనేది అపచారం మనం చేసేది. కానీ ఎందుకు చేస్తున్నావంటే భావన, నువ్వు ఒకరోజు ఎదుగుతావని ఆ దేవుడికి ఆకలి ఉంటుందా? నిజంగా నీకు ఆకలి ఉంది కాబట్టి ఆయనకి కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం నువ్వు తినకుండా నేను ఎట్లా తింటానులే అవును. అందుకని ఆయన కాస్త చూపించి ప్రాణాయ స్వాహ మాధవ స్వాహ కేశవాయ నమః గోవిందాయ నమః అచ్యుతాయ నమః అని చెప్పేసి మన అవసరాలన్నీ ఏవేవైతే ఉన్నాయో ఆయనకి చేయిస్తున్నాం. ఏం చేస్తున్నాం? స్నానం చేయాలి కదా మనం. అందుకని స్నానం చేసి స్నానం సమర్పయామి. ఇప్పుడు నేను ఆత్మని తెలుసుకున్న తర్వాత ఈ స్నానం చేసేది శరీరానికి, ధ్యానం చేసేది మనస్సు. ఇది నేను ధ్యానము చేయక్కర్లేదు, మనస్సు కాదు, శరీరం కాను అన్నప్పుడు ఇప్పుడు ఆయన శరీరమా? ఆయనకి కాళ్ళు ముక్కు చెవులు ఉన్నాయా? ఆయనకి అవి నిజం కాదు, ఇది నిజం కాదు. కనుక ఉపచారం అనేది ఏమిటంటే ఇక్కడ పరాపూజ, ఆత్మధ్యానం అనేది లేదు. ఎటువంటి ఉపచారం అక్కర్లేదు ఆయనకని తెలుసుకోవడమే నిజమైన ఉపచారం. అయినా కూడా చెయ్యొచ్చు, తప్పు లేదు. ఎలా చేస్తాను? ఏదో డ్రామా వేస్తున్నాను నీకోసం కూర్చో. యాక్చువల్గా ఇక్కడ వేసుకోవాలి, అక్కడ కాదు. కానీ ఇక్కడ వేసుకుంటే పిచ్చి వాళ్ళు అంటారని తెలిసినా కూడా అక్కడ వేస్తారు. ఆచార్యులందరూ వాళ్ళకి తెలియకనా, కానీ లోకంలో ఉన్న వాళ్ళందరూ అజ్ఞానులు కాబట్టి వాళ్ళకి కోసం అని చెప్పి ఇట్లా పూజలు అవన్నీ అలవాటు పెట్టారు. అందుకని రేపు గురువారం 9 హోమాలు చేస్తున్నారు. 9 హోమాలు దేనికి చేస్తున్నావు అంటే చెయ్యంగా చెయ్యంగా నీకు ఒక రోజుకి జ్ఞానం వస్తుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టారు. అందుకని కథంచన వైదిక కర్మంవా లేక లోక లౌకికంవా, ఏదైనా సరే కథంచన అంటే లౌకికం కానీ వైదికం కానీ ఎటువంటి కర్మలు లేవు, అవసరం లేదు. ఎప్పుడు? తురీ ఆత్మను తెలుసుకున్న తర్వాతనే. అంటే చెయ్యొద్దండి అప్పుడు అన్నాడు. తెలుసుకొని చెయ్యి. చేసేటప్పుడు ఎలా చేస్తావు, ఏ భావనతో చేస్తావు? లోక సంగ్రహం కోసం చేస్తావు, నీకోసం చెయ్యవు. తెలుసుకొని చెయ్యాలి. తర్వాత కారిక. ఇక్కడ కథంచన అంటే వైదిక కర్మలు కానీ లౌకిక కర్మలు కానీ ఏవైనా సరే. కనుక ఏ పూజ చేసినా కూడా ఏది చేసినా కూడా నిజంగా ఆత్మకి పూజలు అవసరం లేదు, ఆత్మకి నైవేద్యం అక్కర్లేదు. కానీ భావన, అది భావన. అజ్ఞానంలో ఉన్నంతసేపు అవి అవసరం. పిల్లలందరూ ఎదగాలి కదా, వాళ్ళ అజ్ఞానం నుంచి బయటపడాలి కదా. అందుకని జ్ఞానులు అజ్ఞానుల కోసం అలా నటన చేస్తూ ఉంటారు, చేపి చూపిస్తూ ఉంటారు. ఈ జ్ఞాని అవన్నీ దాటి వచ్చేసాడు. దాటి వచ్చిన తర్వాత ఒరే అవన్నీ అనవసరం అని చెప్పకూడదు, జాగ్రత్తగా ఉన్నారు. ఒక ఆయన అట్లాగే చెప్పాట, మలేషియా పోయి దేవుడిని ఎక్కర్లేదండి, గుడి గీడి ఎక్కర్లేదన్నాడు. వాళ్ళందరూ అప్పుడే ఇట్లా చూశారు ఒక్కసారి. అలా చెప్పకూడదు. జ్ఞాని అయిన తర్వాత నేను ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత చెయ్యండి నాయన చాలా అవసరం అని చెప్తాం. అలా చేసే కదా నేను ఎదిగి వచ్చాను, చెయ్యండి అని చెప్తాం. వాళ్ళు చేసేటప్పుడు చెయ్యండి అంటాం, తాను చెయ్యక్కర్లేదు. వాళ్ళ కోసం చేసి నటిస్తాడు, చూపిస్తాడట. చాలా కష్టం కొంచెం. తర్వాత కారిక.
సర్వాభిలాప విగత సర్వచింతా సముత్థిత సుప్రశాంత సకృజ్యోతి సమాధిరచలో భయ.
చాలా ముఖ్యమైన కారికలు. నా ఉపచారహ అనే విషయాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకు ఉపచారం చెయ్యక్కర్లేదు? నా ఉపచారహ, వైదిక కర్మ కానీ లౌకిక కర్మ కానీ ఎటువంటి ఉపచారం అక్కర్లేదు అంటున్నారు. ఎందుకని అంటే ఎందుకని చెప్తున్నారు. సర్వ అభిలాప విగత. అభిలాప అంటే మాట, వాక్, వాగింద్రియం.
విగత అంటే లేనివాడు అని అర్థం. తురీయ ఆత్మ ఎటువంటి కర్మ ఇంద్రియాలు జ్ఞాన ఇంద్రియాలు లేవు దానికి, కనుక ఎటువంటి వ్యవహారం చేయవలసిన పని లేదు. అర్థమైందా? నేను తురీయ ఆత్మను అన్నప్పుడు నేను స్థూల శరీరాన్ని కాదు, సూక్ష్మ శరీరాన్ని కాదు. ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు లేనివాడిని అని చెప్తున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి వేషం వేసుకుంటాడు, రావణాసురుడు వేషం వేసుకున్నాడు. ఎన్ని తలలు? 10 తలలు. ఇప్పుడు ఆ వ్యక్తికి 10 తలలు లేవని చెప్పచ్చా లేదా? చెప్పచ్చా. ఈ 10 తలలు ఏంటి మరి? వేషం. ఆ వేషం వేసుకున్నాడు కానీ ఆ 10 తలలు ఆయనకు సంబంధించినవి కాదు కదా, కాదు కదా నిజంగా. ఇప్పుడు తురీయ ఆత్మనైన నేను, నాకు రూపమే లేదు కదా, శరీరమే లేకపోతే ఇంద్రియాలు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక జ్ఞాన ఇంద్రియాలు లేవు, కర్మ ఇంద్రియాలు లేవు. అది సర్వ అభిలాప విగత. కర్ణ ఇంద్రియములు అంటే వాక్ పాణి పాద పాయు ఉపస్థ కర్ణ ఇంద్రియాలు. జ్ఞాన ఇంద్రియాలు శబ్ద రూప రస గంధ ఇవన్నీ లేవు. అంతేకాదు ఈ స్త్రీ ఆత్మనైన నాకు సర్వ చింత సముచ్చిత, ఆలోచనలన్నిటి నుంచి కూడా నేను దాటిన వాణ్ణి. చింత అంటే ఆలోచన, ఆలోచించడం, ఆలోచించే కారణం మనస్సు అని అర్థం. ఆలోచించే కారణం అని చెప్పవచ్చు, ఆలోచించే కారణాన్ని కూడా చింత అని చెప్పవచ్చు. ఏంటి ఆలోచించేది? ఎవరు? మనస్సు. కనుక చింత అంటే ఆలోచన, ఆలోచించే కారణం మనస్సు, కనుక మనస్సే చింత అంటే. మనస్సులో చింతగా ఉందండి అంటుంటారు కదా, చింత అంటే మనస్సు, అంతఃకరణం అని అర్థం. ఇప్పుడు నాకు మనస్సు ఉన్నదా లేదా? ఇప్పుడు నేను, నాకు మనస్సు లేదు, నిజంగా లేదు. ఆ మనస్సు అనేటువంటిది ప్రకృతి, మాయ. నిజంగా ఆలోచన అటువంటిది మనస్సులో వస్తుంది కనుక ఆ మనస్సు అనేది చింత అన్నారు. కనుక చింత సముచిత అంటే ఏమిటి? మనస్సు అనేటువంటిది వ్యావహారికం, తురియ ఆత్మనైన నేను పారమార్థికం. కనుక సర్వచింత అంటే ఏమిటి? అన్ని ఆలోచనల నుంచి నేను విముక్తుడిని అన్నారు. ఏ ఆలోచన నాది కాదు, నేను కాదు. ఇది చెప్పాలి అప్పుడప్పుడు. నా బ్యాగ్, నా పుస్తకం, నేను పుస్తకాన్ని కాదు కదా. మా ఇల్లు, మీరు ఇల్లు కాదు కదా. మా కుక్క పిల్ల, నా కుక్క పిల్ల, నేను కుక్క పిల్లని కాదు కదా. ఏది నాదో అది నేను కాదు కదా. ఒక మాట చెప్పండి, ఏది నాదో అది నేను కాదు కదా. ఇప్పుడు గొలుసు నాది అన్నారు, మీరు గొలుసు కాదు కదా. కళ్ళజోడు పెట్టుకున్నారు, కళ్ళజోడు నాది అన్నారు, నేను కాదు కదా. కన్ను నాది అన్నారు, మీరు కన్ను కాదు కదా. నా ఆలోచన అన్నారు, నా మనస్సు అన్నారు, అంటే మీరు ఆలోచన కాదు, మనస్సులో వచ్చే మనస్సు, ఆలోచన వచ్చే మనస్సు కాదు, కనుక మీరు మనస్సు కంటే వేరా కాదా. సమ్ ఉచిత, మీరు మనస్సు కంటే వేరా కాదా. ఎలా తెలుసు? నా మనస్సు అన్నాను నేను, నా మనస్సు నేను కాదు. మనస్సు నాది కానీ నేను మనస్సు కాదు. అది సర్వచింత సముచిత అంటే అర్థం. ఉచిత అంటే కుర్చీలోంచి లేవడం కాదు. సముచిత అంటే ఏమిటి? నేను మనస్సు కాదు, మనసులో వచ్చే ఆలోచన నేను కాదు, కనుక ఆ ఆలోచించే మనస్సు నేను కాదు. నా ఆలోచన నా మనస్సు అంటాం కానీ నాది అయినది నేను కాదు. నాది నాది అనుకున్నది నీది కాదురా. ఓకే, సర్వచింత సముత్థిత. తర్వాత సుప్రశాంత, అందుకని నా పేరు ప్రశాంతంగా ఉన్నా హాయిగా. అబ్బా ఏమండి, ఒకడన్నాడు నాకు చాలా కోపం వస్తుందని అన్నాడు. మీరు త్వరగా చెప్పకపోతే కోపం వస్తుందని. నాకు కోపం వస్తుంది. ఏమండి కోపం ఉండే రెడీ, కోపం నువ్వు కాదు, కోపం వేరు నువ్వు వేరు. అర్థమైందా? కనుక ఎప్పుడైతే ఆలోచన నాది కాదో, మనస్సు
చింత అనేటువంటిది మనస్సు గనక, మనస్సు నేను కాదు, మనసులో వచ్చినన్నీ బాధలన్నీ నా బాధలు అన్నారు, కానీ మీరు బాధకు పడటం లేదు. నిజంగా మనస్సులో వచ్చే బాధలు మనస్సుకే కానీ మీకు కాదు కదా, అవునా? అందుకనే మీరు ప్రశాంతమా కాదా? ఇప్పుడు సుప్రశాంతం, మనస్సులో వస్తున్నది కానీ అలజడి, మనస్సులో వచ్చే అలజడిని తెలుసుకునేవాడు మనస్సులో వచ్చే అలజడి కంటే వేరా కాదా? మనస్సులో వచ్చే అలజడిని, ఆ గొడవలన్నీ ఉన్నాయి చూసారు మనస్సులో, అది తెలుసుకునేవాడు దానికంటే వేరా కాదా? వేరే అదే చెప్తున్నారు. అప్పుడు మీరు శాంతమే కదా, మనసులో కదా వచ్చేవన్నీ, అప్పుడు మీకు ప్రశాంతంగా ఉన్నట్లే కదా మీరు, అప్పుడు మీరు సుప్రశాంత అని అర్థం. తర్వాత సకృత్ జ్యోతి, సకృత్ విభాతం, సకృత్ జ్యోతి, అన్ని తెలుసుకునేవాడిని నేను. ఏమిటి? సంతోషంగా ఉన్న మనసును తెలుసుకుంటున్నాను, దుఃఖపడే మనసును తెలుసుకుంటున్నాను, సంతోషం దుఃఖం కలిసిన మనసుని తెలుసుకుంటున్నాను. అప్పుడు జ్యోతి అంటే ఏమని చెప్పాను? జ్యోతి అంటే కాంతి, జ్యోతి అంటే ఏదైతే దేని సమక్షంలో అయితే అన్ని తెలుస్తాయో అది జ్యోతి. అర్థమైందా? అన్ని దేని సమక్షంలో అయితే అన్ని తెలుస్తాయో, ఏ ప్రకాశంలో అయితే అన్ని తెలుస్తాయో అది జ్యోతి అన్నా. ఇప్పుడు నేను అన్ని తెలుసుకుంటున్నవాణ్ణి కదా, ఏమిటి? మనసులో ఉన్న దుఃఖాన్ని తెలుసుకునేవాణ్ణి, మనసులో ఉన్న సుఖాన్ని తెలుసుకునేవాణ్ణి, మనసులో దుఃఖ సుఖాలు రెండు కలిసి ఉన్నప్పుడు తెలుసుకునేవాణ్ణి, చాలా దుఃఖంలో ఉన్నప్పుడు తెలుసుకునేవాణ్ణి. కనుక నేను జ్యోతినా కాదా? ఇప్పుడు నాకు ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా? లైట్కి ఎట్లయితే ఉన్నప్పుడు అన్ని తెలుస్తున్నాయో, ఇప్పుడు నా సమక్షంలో ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా? ఏమండి, పుష్పం మీకు తెలుస్తుందా లేదా? నా శబ్దం మీకు తెలుస్తున్నదా లేదా? మీరు రాస్తున్నారని మీకు తెలుసా లేదా? మీరు వింటున్నారని మీకు తెలుసా లేదా? అంటే మీకు అన్ని తెలుస్తున్నప్పుడు మీరు జ్యోతియా కాదా? నీవు జ్యోతి కాదు. మీరికి తమాషా కదా. జ్యోతి అనేటువంటిది, లైట్ ఈజ్ దట్ ఇన్ హూస్ ప్రెజెన్స్ థింగ్స్ ఆర్ నోన్. సిన్స్ ఐఎమ్ దట్ ఐఎమ్ నోయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మై ప్రెజెన్స్ థింగ్స్ ఆర్ నోన్, దేర్ ఫోర్ ఐఎమ్ కాన్షియస్నెస్. ఆ జ్యోతినే కాన్షియస్నెస్ అంటారు. తెలుసుకునేవాడు ఎరుక, ఎరుక ఉన్నదా లేదా మీకు? ఎరుక తెలుసుకోవడం ఉన్నదా లేదా? అప్పుడు మీరు జ్యోతే కదా. ఒకటే రెండా తెలుసుకుంటున్నారు? ఎన్ని తెలుసుకుంటున్నారు? పొద్దున్నుంచి రాత్రి వరకు నిద్రలో కూడా, నిద్రలో కూడా తెలుసుకుంటున్నారు, కలలో తెలుసుకుంటున్నారు, మెలకువలో తెలుసుకుంటున్నారు. ఒక శరీరం ద్వారా తెలుసుకుంటున్నానా, ఎన్ని శరీరాల ద్వారా తెలుసుకుంటున్నాను నేను? మూడు అవస్థల్ని, పంచకోశాలను అన్నీ తెలుసుకుంటున్నాను ఒకచోట. అన్ని శరీరాలలో ఉంటూ నేనే అన్ని శరీరాల ద్వారా తెలుసుకుంటున్నాను. కనుక సకృత్ జ్యోతి అని అర్థం. సకృత్ జ్యోతి ఎప్పుడు తెలుసుకుంటున్నాను నేను? ఎప్పుడు తెలుసుకుంటున్నాను? ఏమంటే మెలకువలో ఉన్నప్పుడు తెలుసుకుంటున్నానా? మెలకువలో ఉన్నప్పుడు మెలకువతో ఉన్నానని మెలకువ ప్రపంచం తెలుసుకుంటున్నావు, కలలో ఉన్నప్పుడు కలలో ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావు, నిద్రపోయేటప్పుడు కల లేదు మెలకువ లేదు, నిద్రలో నిద్రపోతున్నాను ఏమి తెలియడం లేదని తెలుసుకుంటున్నావు. కనుక మీరు సకృత కాదా? ఎప్పుడు తెలుసుకుంటున్నారా లేదా? ఎప్పుడు తెలుసుకుంటున్నారా లేదా? కానీ కలగనేవాణ్ణి మెలకువాడు తెలుసుకోలేడు, మెలకులో ఉన్నవాణ్ణి కలగనేవాడు తెలుసుకోలేడు, కలగనేవాణ్ణి మెలకు ఉన్నవాణ్ణి నిద్రలో వాడు తెలుసుకోలేడు, నిద్రపోయేవాణ్ణి మెలకులో ఉన్నవాడు తెలుసుకోలేడు. ఈ ముగ్గురిని తెలుసుకునేవాణ్ణి నేను. అది సకృత్ జ్యోతి అంటే ఎవర్ ఎఫల్జెంట్ అని అర్థం. ఎవర్ కాన్షియస్నెస్, ఎవర్ కాన్షియస్. ఎవండి కోమాలోకి పోతాడు, హాస్పిటల్లో ఉన్నవాడికి వాడి కాన్షియస్నెస్ లేదు కదా అంటారు వాళ్ళు. ఏ బ్రెయిన్ పనిచేయడం లేదు అందువల్ల వాడి కాన్షియస్నెస్ లేదన్నాం, కానీ కాన్షియస్నెస్ ఉంది, ఇంద్రియాలు పనిచేయడం లేదు. తెలుసుకోవాలి అంటే ఎలక్ట్రిసిటీ ఉంది, బల్బు లేకపోతే, బల్బు ఫిలమెంట్ పోయింది అందుకని ఎలక్ట్రిసిటీ లేదంటారా? అన్నారు కదా, ఎలక్ట్రిసిటీ కనపట్టలేదు కాంతిని ఇవ్వడం అంటే బల్బు లేదు, ఫిలమెంట్ పోయింది కానీ ఎలక్ట్రిసిటీ పోయిందే అంటారు. అదేవిధంగా ఆ కోమాలో ఉన్న వ్యక్తి ఆత్మ ఉన్నది, ఎలక్ట్రిసిటీ లాంటి ఆత్మ ఉన్నది, కానీ దాన్ని వ్యక్తం చేసేటటువంటి మనస్సు, శరీరం, బ్రెయిన్ పనిచేయడం, మీడియం పనిచేయడం, అర్థమైందా? అందుకనే సకృత్ జ్యోతి అన్నారు. నీ ఇంద్రియాలు ఉంటే పనిచేస్తూ ఆత్మకు అంత తెలుస్తుంది, లేకపోతే అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అప్పుడప్పుడు చచ్చిపోతుంది, అది ఎప్పుడన్నా అంటే చెప్తేనే ఎంత నవ్వొచ్చింది చూడండి మనకు. కనుక పాపం వాడికి చైతన్యం లేకుండా ఉన్నాడు. చైతన్యం లేకుండా ఉండాలి, చైతన్యం ఉంది, చైతన్యం వ్యక్తం కావడానికి ఇన్స్ట్రుమెంట్ లేదు, మీడియం లేదు. అప్పుడు నేను సకృత్ జ్యోతే కాదా? చూడండి ఎంత గంభీరమైనటువంటి పదాలు ఇవన్నీ. తర్వాత సమాధి గురించి తర్వాత చెప్తాను. అచలహ, ముందు అచలహ అంటే చలించను నేను, ఎప్పుడు చలనమే లేదు నాకు, చలన రహిత. ఇప్పుడు చలించాలి అంటే ఒక చోట పోవాలి కదా, నేను ఇక్కడి నుంచి అక్కడ, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి కదలాలి, ఇక్కడ లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. నేను అంతటా ఉన్నప్పుడు ఆత్మ చైతన్యంగా ఎక్కడికి కదులుతాను? అందుకని అచలహ, చలనమే లేదు నేను. నేను ఆ శరీరంలో ఉన్నా, ఈ శరీరంలో ఉన్నాను, తురి ఆత్మగా నేను అన్నప్పుడు ఎవరు? తురి ఆత్మ అహంకారమా? ఎవరా తురి ఆత్మ? అబ్బా, నేను తురి ఆత్మని అచలహ. అభయహ, భయం ఉన్నదా ఇప్పుడు నాకు? నిజంగా భయమే లేదు. కానీ దేవుడు గుళ్ళకి పోయి ఆయన అభయహస్తం చూపిస్తుంటే ఆయన చూసి భయపడతాం మనం. ఏం భక్తిది? అభయం భయపడవాకు అని చెప్పి చూపిస్తున్నాడు అభయహస్తం. అక్కడికి పోయి ఆయన చూసి చెప్పలు కొట్టుకుంటారు జనం, భయపడతారు జనం దేవుణ్ణి చూసి. భయపడవద్దురా అంటుంటే ఆయన చూసి భయపడతావేంటి అంటే ఆయన్ని ఆయనగా తెలుసుకోలేను. చూసారా, అభయం అనేటువంటిది ఏమిటని తెలుసుకోవాలను. అందువల్లనే దేవుణ్ణి చూసి భయపడతాడు. ఎవడైనా అసలు ఏ వ్యక్తి అయినా సరే అసలు దేవుణ్ణి చూసి భయపడాలే. అసలు భయపడటానికే దేవుడు ఉన్నాడు. నువ్వు భయపడవద్దు అని చెప్పి ఆయన అభయమని చూపిస్తూ ఉంటే భయపడతావేంటి ఆయన చూసి? మళ్ళీ కొబ్బరికాయ గుట్టెల్లా భయపడతావు, ఖర్చు పెట్టి భయపడతావు. ఆయన ఎంత బాధపడతాడు నిన్ను చూసి? భయపడటం కాదు, బాధపడతాడు. ఆత్మనైన నేను నాకు దేన్ని చూసి భయపడవలసిన పని లేదు. నాలోనే అన్ని పుడుతున్నాయి, అన్ని పోతున్నాయి, దేన్ని చూసి నేను భయపడాలి? దేన్ని చూసి భయపడాలి? రెండవ వస్తువును చూసి భయపడాలి. రెండవ వస్తువు సత్యమైనదే లేదు కదా, మిథ్యే కదా ఉన్నది, ఎందుకు భయపడాలి? అందుకని పాము వస్తుంటే నేను అట్లాగే పోతానా ఏంటి? ఏయ్, శరీరాన్ని కరుస్తుంది అది, ఆత్మని కరవదు, శరీరాన్ని కరుస్తుంది. శరీరాన్ని రక్షించుకోవాలి కనుక శరీరాన్ని కాపాడుకో. ఆ ఆత్మ ఒకడు అట్లాగే పిచ్చోడు శిష్యుడు, గురువుగారు అంతా ఆత్మరా బ్రహ్మ అన్నట. అందుకని ఏనుగు వస్తూ ఉంటే, మదపుడు ఏనుగు వస్తూ ఉంటే, ఆ నువ్వు బ్రహ్మమే, నేను బ్రహ్మమే అన్నట. అనగానే ఆ మదపుటేను ఏం చేస్తుంది? దాని మీద కూర్చున్నవాడు చెప్పాడు, వరే ఈ పక్కకు పో, మదపుటేను వస్తుంది అని. ఆ నేను బ్రహ్మమే, అది బ్రహ్మమే అని. ఈ నువ్వు బ్రహ్మం నీకు తెలుసు, ఏనుగుకి తెలియదు. ఏనుగుకి నువ్వు బ్రహ్మమని తెలియదు కదా, అదేం చేసింది? తొండంతో పట్టుకొని వాడిని ఇస్తే అవసరం వచ్చింది, కాళ్ళు చేతులు అన్ని ఎముకలు విరిగి గురువు గారి దగ్గర పోయి, గురువు గారు ఏమిటి ఇట్ట చెప్పి, ఆ ఏనుగు బ్రహ్మం అని చెప్పా, నేను బ్రహ్మ అన్నప్పటికీ ఏనుగు ఇట్ట చేసింది, ఒరే ఏనుగు బ్రహ్మం అంటే నీవు బ్రహ్మం నీకు తెలుసు, ఏనుక్కి తెలియదు, ఏనుక్కి తెలియదు కదా నువ్వు బ్రహ్మం అని, అందుకని అట్లా చేసిందన్నాడు. కనుక వ్యవహారంలో శరీర రక్షణ కోసం జాగ్రత్త తీసుకోవాలి. ఆత్మదృష్ట్యా భయం లేదు, శరీరానికి కొంత భయం. అందుకని ఫియర్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అనే టాక్ వినండి వెబ్సైట్లో. భయం అంటే ఏమిటి అని చెప్పి చెప్పాను ఒక గురు పూజ టాక్లో. కనుక ఆ భయ, భయం అనేదే లేదు. తర్వాత సమాధి, సమాధి రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ అభయ అంటే అసలు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమే లేదు, భద్రత. భద్రం కరణే భి, భద్రత ఎప్పుడు, ఇన్సెక్యూరిటీ అనేది లేదు. అన్ని నాలో ఉన్నప్పుడు నేను ఏది లేదని బాధపడాలి, భయపడాలి కదా. అటువంటి స్థితిని మర్చిపోయి ఏడుస్తూ కూర్చుంటున్నారు జనం, చూడండి ఎంత పాపం. జీవితాన్ని ఆనందమయంగా జీవించవలసింది పోయి దశాబ్దాల తరబడి దిగులుతో చింతతో కుమిలిపోతున్నారు అనవసరంగా అజ్ఞానంతో అన్నారు. చూశారా రాదు, సమాధి అంటే రెండు అర్థాలు చెప్పారు శంకరాచార్య వారు. మొదటి అర్థం ఏమిటంటే తురీయ ఆత్మ, సమాధి అంటే తురీయ ఆత్మ. సమ్యక్ అస్మిన్ ధీయతే ఇది సమాధి, సర్వ ఆధారం అని అర్థం. సర్వ ఆధారం సమాధి అంటే సబ్స్ట్రాటం అంటారు, ఆధారం. సమ్యక్ అస్మిన్ అధీయతే, సమ్యక్ అధీయతే అస్మిన్, ఎందులో అయితే అన్నీ ఉన్నాయో అది సమాధి. ఎందులో ఉన్నాయి అన్నీ? తురి ఆత్మలో ఉన్నాయి కనుక తురి ఆత్మ సమాధి అని పేరు. తురి ఆత్మకే సమాధి అని పేరు. ఇది ఒక అర్థం. ఎందులో అయితే అన్నీ ఉన్నాయో, దేని మీదనైతే అన్ని ఆధారపడి ఉన్నాయో అది సమాధి కదా, అది తురి ఆత్మ. రెండవ అర్థం ఏంటంటే సమాధి అంటే ఏకాగ్రత మనస్సు, ఏకాగ్రతతో కూడిన మనస్సు. సమాహిత మనస అవగమ్యతే, ఏ యొక్క మనస్సు అయితే ఏకాగ్రత చిత్తంతో ఉన్నప్పుడు తెలుసుకుంటుందో, ఏ తురీయ ఆత్మనైతే ఏకాగ్రత చిత్తంలో తెలుసుకుంటామో అది సమాధి, స్టేట్ ఆఫ్ మైండ్. ఏ మనస్సు అయితే ఏకాగ్రతతో ఉన్నప్పుడు ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతుందో అని అర్థం. సమాధి అంటే చిత్త సమాధానం అని అర్థం. అబ్జార్బ్డ్ మైండ్, మనస్సు ఆత్మను తెలుసుకునే శక్తి ఎప్పుడు వస్తుంది దానికి? ఏకాగ్రత ఉన్నప్పుడు. ఇప్పుడు చూసారా మీలాంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం వస్తుంది. వర్షం పడుతున్నా కూడా, తుఫాన్ అయినా కూడా వచ్చారా లేదా? అది అది శ్రద్ధ అంటే. ఇప్పుడు మీ అందరికీ సమాధి స్థితి అంటారు, అదే ఆ మనస్సుకి. ఎటువంటి మనస్సుకైతే ఆ ఆత్మ అందుతుందో అటువంటి మనస్సు సమాధానం, చిత్త సమాధానం కనుక సమాధి అన్నారు దాన్ని. తర్వాత కార్యక్రమం వచ్చే వారం చూస్తాం.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.